My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం April 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలు నమస్కారం. మై ఇన్ మీడియా వారు సమర్పించే ప్రియమైన మీతో కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీ ఆర్జే భార్గవి. రోజులో 2-3 సార్లు వంట చేయాలి, పిల్లలకు యూనిఫామ్ నుంచి షూ వరకు అందించాలి, స్కూల్ కి రెడీ చేయాలి, కొన్నిసార్లు స్వయంగా తీసుకెళ్లాలి, వారానికి ఒకసారి ప్రత్యేకంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంటితో పాటు స్టవ్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ వంటివన్నమాట. అక్కడితో అయిపోలేదు, రోజులో ఎన్నిసార్లు అంట్లు తోమాలో, అందరి బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి, ఇంటికి అవసరమైన లిస్ట్ ప్రిపేర్ చేయాలి, రేషన్ సరుకులు తెచ్చుకోవాలి, పిల్లలతో హోంవర్క్ చేయించాలి, ఇంట్లోని ప్రతి వస్తువు వాటి స్థానాల్లో అవి ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అబ్బా ఇంకా చాలా ఆపండి, ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులన్నీ చెబుతారేంటి అంటూ విసుక్కుంటున్నారు కదా. వినడానికే విసుగొస్తుంటే ఇవన్నీ చేసేవారికి ఇంకెంత విసుగు రావాలి. ఇంటి పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ మహిళలేనంటూ అద్భుతమైన శక్తివంతులైన ఆడపిల్లల్ని ఇలా తయారు చేస్తున్నది ఎవరో ఓ అమ్మాయి మాటల్లో వింటే గనక. నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని, మా అమ్మ గృహిణి. చిన్నప్పుడు సాయంత్రం పూట కరెంటు పోయేది, చుట్టుపక్కల ఇళ్లల్లోని ఆడవాళ్ళంతా ఓ చోటకు చేరి కబుర్లాడేవారు. పక్కనే నా తోటి పిల్లలతో ఆడుకునేదాన్ని. అప్పుడు ఆ ఆంటీలు మాట్లాడుకునే మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. మీకు ఇద్దరు అమ్మాయిలే, ఇంకే ఇంట్లో పనంతా సులువుగా అయిపోతుంది, పాపం ఆమె చూడు, వారింట్లో ముగ్గురు అబ్బాయిలే, మొత్తం పనంతా ఆమె చేసుకోవాలి అంటూ నిట్టూర్చేది ఒక ఆవిడ. నీకు తెలుసా, ఆ శర్మగారి చెల్లెలి కూతురు అసలు పనే చేయదంట, ఇంటి పనుల్లో కనీసం తను చెయ్యవేయదంట అంటూ దీర్ఘాలు తీస్తుంది మరొక ఆవిడ. ఇలాంటి మాటలు ఇప్పటికీ ప్రతి చోట వినిపిస్తూనే ఉంటాయి. మంచి అమ్మాయి అనిపించుకోవాలంటే కేవలం చదువులో ర్యాంకు కొడితే సరిపోదు, ఇంటి పనులన్నీ నేర్చుకోవాలి. అబ్బాయిలకు ఇవన్నీ ఉండవు, వాళ్ళు చదివితే సరిపోతుంది, ఇంకా హ్యాపీగా ఆటలు ఆడుకోవచ్చు అనే మాటలు చిన్నతనంలో విన్న తర్వాత నా మనసులో నాటుకుపోయింది ఈ భావన అంటూ చెప్పుకోబోతుంది అమ్మాయి. లింగ భేదాలు అప్పుడు ప్రారంభం అన్నమాట. ప్రస్తుతం మన సమాజంలోనూ పని ప్రదేశాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేస్తున్నాం, కానీ ఇళ్లల్లో లింగ సమానత్వం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామా? ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలు 16 మిలియన్ గంటల సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తున్నారు అని తేలింది. అంటే ఇంట్లో అబ్బాయిల కంటే 40% ఎక్కువ పనిచేస్తారు. ఇది ప్రపంచ నివేదికల ప్రకారం. అదే మన దేశంలో అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇంటి పనులంటే అవి కేవలం మహిళల బాధ్యత అని చాలా మందికి ప్రగాఢ విశ్వాసం. నిజానికి జీవిత ప్రారంభ దశలో అబ్బాయి అమ్మాయి మధ్య తేడాలుండవు, ఇరువురి మెదడు అభివృద్ధి ఒకే విధంగా జరుగుతుంది. నెమ్మదిగా పెరిగే కొద్దీ లింగ భేదాలు పెరుగుతాయి. చూస్తూ ఉండగానే వారి ఆట వస్తువుల్లోనూ మార్పు వస్తుంది. తర్వాత వారు ధరించే దుస్తులు, వారిని చూసే చూపులు, వారి కోసం కొన్ని నియమాలు, ఇలా ఒక్కొక్కటిగా బాల్యం నుంచి పిల్లల మెదళ్లలో డేటాను భద్రపరుస్తున్నారు మన పెద్దలు. జీతం లేని పనుల గురించి మాట్లాడుకుందాం. అంటే రోజువారీ పనులు, వాటిని చేయడానికి మనకి డబ్బులు ఇవ్వరు. చాలా మంది అంటూ ఉంటారు మహిళలు ఉన్నత స్థానాల్లోకి వస్తున్నారు అని, అబ్బాయిలతో సమానంగా వారు ఉద్యోగాలు చేస్తున్నారు అని. ఇది మంచి పరిణామమే. అయితే ఇక్కడ పనిచేసే మహిళలు సామాన్యంగా ప్రతిరోజు 2 షిఫ్ట్ల వారీగా పనులు చేయాలి. మొదటి షిఫ్ట్ ఉద్యోగం, 2 షిఫ్ట్ ఇంటికి రాగానే ఇంటి పనులతో మొదలవుతుంది. ఇన్ని చేస్తున్న ఇంట్లో మహిళలకు పురుషుల నుంచి అందే సహాయం ఎంత? పోని ఇంటి పనులు ఎవరైనా పురుషులు చేస్తే చాలా మంది నువ్వేమో నీ భార్యను నెత్తికెక్కించుకున్నావు అని ఒకరంటే, భార్యకి బానిసవుతావు జాగ్రత్త అంటూ మరొకరు హితబోధ చేస్తారు. నేను ఇవన్నీ మా అమ్మలో చూశాను. అందరికంటే ముందు ఉదయాన్నే నిద్రలేస్తుంది, అందరూ పడుకున్న తర్వాతే పడుకుంటుంది. పనిలో పడి సమయం మర్చిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉదయం 12 గంటలకు టిఫిన్ తినేది. అందరూ తిని పడుకుంటే అమ్మ మాత్రం వంటగది శుభ్రం చేసేది. ఆ తర్వాత వచ్చి పడుకునేది. ఇంట్లో ఎంత పని ఉండేదంటే కనీసం ఆమె ఆరోగ్యం కోసము సమయాన్ని కేటాయించుకోలేనంత. ఓ యంత్రంలా పనిచేస్తున్నారు మహిళలు. చెప్పుకుంటూ పోతే వారు చేసే పనుల జాబితాకు అంతమే లేదు. మా ఇంట్లో అమ్మాయిగా చదువు విషయంలో ప్రోత్సాహం బాగానే లభించేది. అయితే ఇంటి పనులు చేయాలి, వంట రాకపోతే అమ్మాయే కదా అన్న క్వశ్చన్ కూడా ఎదురయ్యేది జనాలకి. మరికొందరు మహిళలు మాటలు గుర్తు చేసుకుంటే కనుక, అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నా అనుకుంటా, మా ఎదురింటి ఆంటీ అమ్మ దగ్గరకు వచ్చి, ఆ పిల్ల అసలు అమ్మాయినా, వంట చేయడమే రాదుట, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా తెలియదు అంటూ రాగం తీసింది. అమ్మాయి అంటేనే బాగా వంటలు చేయాలి, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. ఏ అమ్మాయికి అయితే ఇంటి ఆసక్తి ఉండదో ఆమె అసలు అమ్మాయే కాదు. ఇవి లేనప్పుడు ఆ అమ్మాయిలో ఎన్ని మంచి లక్షణాలున్నా వీటి ముందు చిన్నవైపోతాయి. ఇంటి పనులతో పాటు పిల్లల్ని చూసుకోవడం వారి బాధ్యతట. అలాంటి ఆలోచనలు ఉన్న మహిళలు ఎప్పటికీ ఓ మంచి అమ్మాయి, మంచి కూతురు, కోడలు, భార్య ఇలా ఏవీ కాలేరుట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టుకతోనే ఇంటి పనులు చేసే నైపుణ్యాలతో పుట్టరు కదా. ప్రతి ఇంట్లో ఒకే వయసుతో ఉన్న అన్నా చెల్లెలు కానీ అక్కా తమ్ముడు కానీ ఉంటారు. అలాంటి ఇంట్లో అతిథులు ఎవరైనా వస్తే అమ్మాయిని పిలిచి కొన్ని నీళ్లు తీసుకురామ్మా అంటారు. అబ్బాయిలకేమో పక్కనే ఉన్న షాప్ కు వెళ్ళి గెస్ట్లకి కూల్ డ్రింక్స్ తెమ్మని చెబుతూ ఉంటారు. అమ్మాయిలకేమో నాన్నకు అన్నకు అన్నం వడ్డించు అంటారు. అబ్బాయికి మీ అక్కకు అన్నం వడ్డించు అని మాత్రం చెప్పరు. అలా ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటారు. కాదు కాదు, వాళ్ళ మనసుల్లో నాటుతారు. ఎవరైనా అబ్బాయి ఇంటి పనులు చేస్తున్నాడు అనుకుందాం, వారికి కొంత గొప్పతనాన్ని అంటగడుతూ ఉంటారు. అబ్బాయి అయి ఉండి ఇంటి పనులు చేస్తున్నావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. అదే అమ్మాయిలు చేస్తే ఇది వాళ్ల పనేగా, వాళ్లే చేయాలి అంటారు. దీని వెనుక ఇంకో కారణం ఉంది. దీన్ని మనం ఒక రకమైన స్టీరియో టైప్ అనొచ్చు. అమ్మాయిలకు శుభ్రంగా ఉండడం అంటే ఇష్టం. అమ్మాయిలకు శుభ్రంగా ఉండడం అనేది అబ్బాయిలకు నచ్చాలి. అబ్బాయి అయితే ఎలాగైనా ఉంటాడు, యు నో ది డోంట్ కేర్. కొన్ని సర్వేల ఆధారంగా చూస్తే 2% ప్రకటనల్లో మాత్రమే పురుషులు వంట పాత్రలు శుభ్రం చేయడం వంటి ఇతర ఇంటి పనులు చేస్తున్నట్లు కనిపిస్తారు. అది ప్రపంచం మొత్తంగా చూస్తే. మన దేశంలో అయితే ఆ పర్సంటేజ్ కూడా ఉండదు. అలా ఇంటిని శుభ్రంగా పెడితేనే నిజమైన మహిళలు అవుతారనే భావన వారి మనసుల్లో నాటుకుపోతుంది. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఇంటిని మాత్రం శుభ్రంగా పెడుతూ ఉంటారు. నెమ్మదిగా వారికి ఇదొక దినచర్యగా మారిపోతుంది. తమ ఇంటి పనులే వారి జీవితం అనుకుంటారు. లేచిన వెంటనే పనిదిగులు, పడుకున్నప్పుడు రేపు ఏం వండాలి, ఏం టిఫిన్ చేయాలి అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే మహిళ ఓ రోజు సెలవు పెట్టిందంటే ఆ రోజంతా ఇంట్లో పని ఎక్కువ ఉంటుందని అర్థం. సమాజం మహిళలకు పురుషులకు విభిన్న రకాల షరతులు పెడుతుంది. ఈ వ్యత్యాసాల్లో మార్పు రావాలి. మనిషిని స్త్రీ పురుష అనే భేదంతో కాకుండా మనిషిగా గుర్తించాలి. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మన ఇంటి నుంచే మొదలు పెట్టగలగాలి. లింగ సమానత్వం అనే కలను నిజం చేసేందుకు అందరూ ముందుకు రావాలి. అది ఇంటి నుండి ఆరంభించాలి అని ఆశిద్దాం. ప్రియమైన మీతో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. కౌసల్య, మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. ఇతర సంస్కృతిలో పుట్టి పెరిగిన, తెలుగు భాష పైన, తెలుగు చిత్రాల పైన ఆసక్తితో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సేవలందించిన నిర్మాత దర్శకులు కొందరున్నారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండదగిన వ్యక్తి సుందర్ లాల్ నహత. ఆయనకి సినిమా మేకింగ్ తో గట్టి అనుబంధం ఉంది. ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇవన్నీ ఆయన జీవితంలో బాగా పనిచేశాయి. ఆ రోజుల్లో నిర్మాతల దృష్టి కథపైనే ఉండేది. కథే వారి సినిమాకి హీరో. కథను నమ్ముకుని సినిమాలు అంకిత భావంతో తీసేవారు. ఫలితాలు కూడా ఫలప్రదంగా ఉండేవి. అదే సమయంలో సుందర్ లాల్ దృష్టిలో బడా భాయ్ హిందీ చిత్రం పడింది. ఆ చిత్ర దర్శకుడు అమర్నాథ్. సినిమా బాగుంది. కుటుంబం కోసం అన్నయ్య తన సర్వస్వం త్యాగం చేయడం బాగా నచ్చింది. అయితే ఆ రోజుల్లో సినిమా తీయడం అంత సులువు కాదు. ప్రొడ్యూసరు తన ధన మాన ప్రాణాలను పణంగా పెట్టవలసిందే. తన సహచరుడు అశ్రద్ నారాయణని సహ నిర్మాతగా ఎంపిక చేసుకున్నాడు సుందర్ లాల్. వారిద్దరూ సంయుక్తంగా ఒక సినిమాని నిర్మించారు. సినీ ప్రముఖులందరి చేత శభాష్ అనిపించుకున్న ఆ చిత్రమే శభాష్ రాముడు. దర్శక పితామహుడు సి పుల్లయ్య, సినిమా తయారీలో నిష్ణాతుడు, కాకినాడ వాస్తవ్యుడు ఆయన. ఆయనకు మొదట బడాభాయ్ కథ వినిపించారు. కథ నచ్చింది, కానీ ఈ కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? మెలో డ్రామా సెంటిమెంట్ ఎక్కువ పాళ్ళలో ఉన్నాయి. ఇది తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుమానం కలిగింది. పుల్లయ్య గారు, కథ బాగుంది కానీ మనం మరో కథ ఎంపిక చేసుకోవడం మంచిది, రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని తేల్చి పారేశారు. సుందర్లాల్ అప్పటికి పుల్లయ్య గారితో అలాగే చేద్దామని చెప్పి వచ్చేశారు. కానీ మనసంతా ఆ కథ మీదే ఉంది. ఈ కథనే సినిమాగా నిర్మించి విజయం సాధించాలన్న పట్టుదల పెరిగింది. అయితే ఆ రోజుల్లో సదాశివ బ్రహ్మ అంటే మచిలీపట్నం వాసి ఆయన, ఆయన కథల కాణాచి. ఆయన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఓ కథ అనుకుని ఫిల్మ్ కంపెనీకి చేరేలోగానే నిర్మాత దర్శకులను కట్టిపడేసేలా అద్భుతమైన కథను పూర్తి చేశాడు. ఆ కథ విన్నాక సదాశివ బ్రహ్మం చేతిలో బడాభాయ్ కథ పడింది. సదాశివ బ్రహ్మకు తెలుగు ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. కథపై కూర్చున్నాడు. కథకు చిత్రిక పట్టడం మొదలుపెట్టి హంగులు అదనపు ఆకర్షణలపై మనసు పెట్టాడు. కథ సంతృప్తికరంగా వచ్చింది. పుల్లయ్య గారి కొడుకు సిఎస్ రావు అప్పట్లో పరిశ్రమలో ఎదుగుతున్న యువకుల్లో మంచి చదువరి. చిత్తజల్లు శ్రీనివాసరావు ఆయన పేరు, సిఎస్ రావు అంటారు. బిఏ లిట్ పూర్తి చేసి పరిశ్రమలో అడుగు పెట్టాడు. స్వతహాగా రచనా వ్యాసంగంపై ఆసక్తి ఉన్నవాడు, దర్శకుడిగా అనుభవం గడించాడు. సదాశివ బ్రహ్మం కథకి తెలుగు సినిమాకి కావలసిన ముడి పదార్థాన్ని జత చేశాడు. అయితే ఒక్క భాషలో తీస్తే సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అన్న అనుమానం కలిగింది. ఎలాగూ పేరున్న నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాం కదా, అదేదో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇది సుందర్లాల్ కి బాగా నచ్చింది. వెంటనే రెండు భాషలకు అనుకూలమైన నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టారు. తెలుగులో సభాష్ రాముడుగా నామకరణం చేసి సిఎస్ రావు తమిళంలో సభాష్ రాముగా పేరుని ఎంపిక చేశారు. సినిమాకు సంగీతం ప్రాణం లాంటిది. చిత్ర సంగీతానికి మంచి పేరు వచ్చిందంటే ఆ చిత్రం సగం విజయం సాధించినట్టే. అందుకే సంగీత దిగ్గజం ఘంటసాల మాస్టర్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. సిఎస్ రావు మంచి ఫైర్ ఉన్న దర్శకుడు. పాట కోసం కొసరాజుని ఎంపిక చేశాడు. సందర్భం గురించి ఆయనకు చక్కగా వివరించేవాడు. సహజ కవి కొసరాజు గారు ఊరుకుంటారా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా అంటూ పల్లవితో మొదలు పెట్టిన పాటలో, కష్టాల కూర్చుకున్న వేసు కాలు దక్కునో అంటూ చరణం ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించే విధంగా ఉంటుంది. ఈ పాట సభాష్ రాముడు చిత్రంలో రిక్షావాలా పాత్రలో నటించిన ఎన్టీఆర్ పై చిత్రీకరించారు. ఈ పాట రిక్షా వర్కర్స్ కు ప్రబోధ గీతంలా పనిచేసింది. ఈ పాటకి ఇప్పుడు 59 సంవత్సరాలు, ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తూనే ఉంటుంది. కలకల విరిసి జగాలే ఇది శ్రీశ్రీ రచన, రమణమూర్తి మాలినిపై చిత్రీకరించారు. మరో పాట హలో డార్లింగ్ మాట్లాడవా, మురిపిస్తా మరిపిస్తా మనకెందుకు గొడవ, ఇది సదాశివ బ్రహ్మన్ రాసిన ఈ పాట రేలంగి గిరిజలపై చిత్రీకరించారు. కామెడీ ట్రాక్ అన్నమాట. ఈ పాట వెస్ట్రన్ స్టైల్లో సాగుతుంది. అప్పట్లో ఇది యూత్ ని విపరీతంగా ఆకర్షించిన పాట. మరో సెంటిమెంటల్ సాంగ్ నా మీద దయగనవ, సదాశివ బ్రహ్మన్ రాసిన ఈ పాటను దేవికపై చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతి పాట ఆణిముత్యమే, అది ఈ చిత్రంలోని గొప్పదనం. రిక్షావాలాలు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అంటూ హుషారుగా పాడుతూ సభాష్ రాముడు సినిమా ఆడే థియేటర్ దగ్గర దింపేవారు. సుందర్లాల్ నహత ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్న సమయంలోనే తెలుగు తమిళ చిత్రాలు రెండింటికి పనిచేయాలి అంటూ షరతులు విధించి రెండు చిత్రాల్లో నటించేలా ఒప్పించాలి. ఇందులో నటీనటులుగా రాముడు పాత్రలో ఎన్టీఆర్, అతని తమ్ముడు మోహన్ పాత్రలో రమణమూర్తిని ఎంపిక చేశారు. ఎన్టీఆర్ కు జోడీగా దేవిక నటించారు. ఎంఎన్ రోజా, నారాయణ రావు పోస్ట్ ఆఫీసర్ పాత్రలో గుమ్మడి, భూపతిగా విలన్ పాత్రలో ఆర్ నాగేశ్వరరావు, ఆ విలన్ కు సహాయకుడిగా కేఎస్ఆర్ శర్మ, ఎన్టీఆర్ కూతురి పాత్రలో బేబీ శశికళ, మరో ప్రధాన పాత్రలో సురభి కమలాబాయి నటించారు. ఇందులో నటినట్లు గాని వారి స్టార్డమ్ గాని కనిపించదు, సినిమా తాలూకు పాత్రలు వారి నటన మాత్రమే కనిపిస్తాయి. అంత సహజంగా తీర్చిదిద్దబడింది ఈ చిత్రం. వరదల్లో తన ఆస్తుల్ని కోల్పోయిన రాముడు అంటే ఎన్టీఆర్ కుటుంబంతో పట్నం వస్తాడు, అంటే హైదరాబాద్ వస్తాడు. రిక్షా లాగుతూ బతుకుతూ తన భార్య దేవిక, కూతురు రాధతో పాటు తమ్ముడు మోహన్ ని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. భూపతి అనే దొంగల ముఠా నాయకుడు ఓ క్లబ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఎంఎన్ రోజా నృత్య ప్రదర్శనిస్తూ ఉంటుంది. ముఠా నాయకుడు ఆర్ నాగేశ్వరరావుకు సహకరిస్తూ ఉంటుంది. నగరంలో పోలీస్ ఆఫీసర్ నారాయణరావు అంటే గుమ్మడి కూతురు మాలిని. రమణమూర్తి మాలిని ప్రేమలో పడతాడు. తండ్రి వారి ప్రేమను అంగీకరిస్తాడు. రమణమూర్తికి పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తాడు. నారాయణరావు కొడుకు కాంతారావు దొంగల ముఠాతో చేతులు కలుపుతాడు. రాముడు నగరంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుపడతాడు. అతన్ని ముఠా సభ్యులు గాయపరుస్తారు. కాలికి బాగా గాయం అవుతుంది. తమ్ముడి చదువు కోసం కాలి గాయంతో రిక్షా పోటీలో పాల్గొని జయమ్ము నిశ్చయమురా అంటూ విజయం సాధిస్తాడు. రాముడి మీద ఓ కన్నేసి ఉంచిన ముఠా అతని మీద ఓ హత్యా నేరం మోపుతారు. స్వయంగా తమ్ముడే అన్నని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ముఠా గుట్టు బట్టబయలు చేసి అన్నను విడిపించుకుంటాడు. సినిమాలో సెంటిమెంట్, మెలో డ్రామా, మానవ సంబంధాలని అద్భుతంగా పండించారు. ఇది సంక్షిప్త కథ. 1959 తెలుగులో విడుదలైన చిత్రాల్లో సభాష్ రాముడు గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ప్రియమైన మీతోలో మరొక షార్ట్ బ్రేక్ ఇస్తుందాం. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బై
ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో యాజీ భార్గవితో. ప్రస్తుతం ఎవరిని చూసినా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో తలమునకలవుతున్నారు. ఇక పలకరింపులు, పరామర్శలు, విమర్శలు ఇలా అన్నింటికి సోషల్ మీడియానే వేదికగా మారింది. మనిషి జీవిత గమనంలో భాగంగా మారిన ఈ సామాజిక మాధ్యమాల గురించి కొన్ని ఆసక్తి గొలిపే విషయాలు తెలుసుకుంటే నిజంగా ఔరా అనిపిస్తుంది మనకి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య ఎంతో తెలుసా? 220 కోట్లకు పైగానేనటండి. యూట్యూబ్ లో ప్రతి నిమిషానికి 100 గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ప్రతి నిమిషానికి ప్రతిరోజు 100 కోట్ల మంది యూట్యూబ్ ని వీక్షిస్తున్నారు అనేది ఒక అంచనా మాత్రమే. 25% మంది యూట్యూబ్ ని వీక్షించేది తమ మొబైల్ ఫోన్లలోనే. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య 26.27 కోట్ల మంది. ఒక్కరోజులో ట్విట్టర్ ద్వారా 50 కోట్ల ట్వీట్స్ ఉత్పన్నమవుతున్నాయనేది ఒక అంచనా. ట్విట్టర్ లో పనిచేసే దాదాపు 4,100 మంది ఉద్యోగుల్లో 50% మంది ఇంజనీర్లే. 2017 లెక్కల ప్రకారం ఫేస్బుక్ త్రైమాసిక ఆదాయం 285 కోట్లు. ఫేస్బుక్ మొత్తం ఆదాయంలో 76% ఆదాయాన్ని గడిస్తోంది మొబైల్ ప్రకటనల ద్వారానే. ఇన్స్టాగ్రామ్ లో ప్రతిరోజు 9.5 కోట్ల చిత్రాలు అప్లోడ్ అవుతున్నాయనేది ఒక అధ్యయనం. ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో 90% మంది 35 సంవత్సరాల్లోపు వారే. ప్రస్తుతం యూట్యూబ్ లో 76 భాషల్లో వీడియోస్ వీక్షించవచ్చు. 91% రిటైల్ బ్రాండ్స్ అమ్మకాల కోసం 2 అంతకంటే ఎక్కువ సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం పింట్రెస్ట్. దాదాపు 85% మంది ఈ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారనేది ఒక అధ్యయనం. లింక్డ్ఇన్ మాధ్యమంలో సెకనుకి 2 కొత్త వ్యక్తులు చేరుతున్నారనేది ఒక నివేదిక. మొబైల్ వినియోగదారులు తమ సమయంలో 80% విలువైన కాలాన్ని సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారనేది ఒక అధ్యయనం. భారత్ లో వివిధ సామాజిక మాధ్యమాల్ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య 10 కోట్లకు పైగానే. వీరిలో 80% మందికి ఫేస్బుక్ అకౌంట్స్ ని కలిగి ఉన్నారు. భారత్ లో 2వ అతిపెద్ద సామాజిక మాధ్యమం ట్విట్టర్ ని వినియోగిస్తున్న వారి సంఖ్య 3.3 కోట్లు. భారత్ లోని వివిధ సామాజిక మాధ్యమాల్లో క్రికెట్, బాలీవుడ్ తర్వాత రాజకీయాలు ఎక్కువ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 8.3 కోట్ల నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి అనేది ఒక నివేదిక అన్నమాట. అది సంగతి. ప్రకృతిని ఆస్వాదించేందుకు చాలా మంది ఏ సముద్ర తీరానికో, పర్వత ప్రాంతానికో, హిల్ స్టేషన్ కో వెళ్తుంటారు కదండి. అయితే బెనారస్ వాసులు మాత్రం బాత్రా ఇంటి వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే పచ్చని చెట్లతో, వందలాది పిచ్చుకల ఆవాసాలతో ఒక పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తుంది ఆయన ఇల్లు. బాత్రా ఇలా ఓ ఎకో ఫ్రెండ్లీ ఇంటిని నిర్మించడానికి కారణం అంతరించిపోతున్న పిచ్చుకలే. అందుకే వాటిని సంరక్షించేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటో తెలుసా? బనారస్ కు చెందిన ఇంద్రపాల్ బాత్రాకు పచ్చని మొక్కలంటే చాలా ఇష్టం. ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా మొక్కలతోనే ముడిపడి ఉంటాయి. తన చిన్నతనంలో ఇంటి ఆవరణలో ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా పెంచే పనిని బాత్రాకు అప్పగించారు ఆయన తండ్రి. అలా ఓ రోజు చెట్లకు నీరు పోస్తున్న బాత్రాకు ఇంటి ముందు ఎంతో సేపటి నుంచి అరుస్తూ ఓ పిచ్చుక కనిపించింది. ఆ పక్షి అలా గంటల తరబడి అరుస్తుండడానికి కారణం అది దాని ఆవాసాన్ని కోల్పోవడమే. బాత్రా ఇంటి పక్కనే భవన నిర్మాణ పనులు మొదలవ్వడంతో అక్కడ ఉన్న ఒక చెట్టును కొట్టేశారు. అలా తన గూడును కోల్పోయిన ఆ పిచ్చుక రోజంతా అరుస్తూనే ఉండడం బాత్రాను కలచివేసింది. అప్పుడే పిచ్చుకలను కాపాడేందుకు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలి అనుకున్నాడు బాత్రా. ఇది జరిగి 8 సంవత్సరాలు గడిచాయి. అయితే బాత్రా మాత్రం ఆయన ఆశయాన్ని మర్చిపోలేదు. తన ఇంటి ఆవరణలో రకరకాల మొక్కల్ని నాటడంతో పాటు వాటిపై పిచ్చుకలు ఉండేందుకు వీలుగా గూళ్లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడితో ఆయన ఆగిపోలేదు. ఇంటి ముంగిట ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెట్ల కొమ్మలపై చిన్న మట్టి కుండల్ని ఏర్పాటు చేసేవాడు. మట్టి కుండలు కుండీల అడుగు భాగంలో చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తిరగేసి నేలపై ఉంచేవాడు. వీటి అడుగున మెత్తని గుడ్డ, దూది లేదా గడ్డిని ఉంచడం ద్వారా ఇలాంటి వాటిలో పిచ్చుకలు హాయిగా నివసించేవి. ప్రస్తుతం బాత్రా ఇంట్లో ఇలాంటి పక్షి ఇళ్ళు 20కి పైగానే ఉన్నాయి. ఇక చెట్ల పైన దాదాపు 200కు పైగానే పిచ్చుక గుళ్ళు ఉన్నాయంటే ఆయన వాటిపై చూపిస్తున్న శ్రద్ధను అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు గుబురుగా పెరిగే బౌగన్విల్లే, సెమీ లాంటి మొక్కలను కూడా ప్రత్యేకంగా పిచ్చుకల కోసం నాటించాడు బాత్రా. ఇలాంటివన్నీ పెంచుకొని నివాసానికి వీలుగా బాత్రా చేసిన ఆలోచనలే. బాత్రా చేస్తున్న ఈ కృషిలో తన కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూతురు అమిత బాత్రా భాగమయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీకాం చదువుతున్న అమిత కూడా తండ్రిలా ప్రకృతి ప్రేమికురాలే. పిచ్చుకల కోసం ప్రత్యేకంగా ఇలా గూళ్లను ఏర్పాటు చేయడంలో బాత్రాకు ఎక్కువగా సహాయపడింది అమిత. వీరిద్దరి కృషి ద్వారా బనారస్ వాసులతో పాటు అక్కడికి వచ్చే యాత్రికులకు సైతం ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న పిచ్చుకలను చూసే అవకాశం లభిస్తోంది. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రదేశాల నుంచి బెనారస్ కు వెళ్లే ఎంతో మంది యాత్రికులు పిచ్చుకలను చూసేందుకు బాత్రా ఇంటిని సందర్శిస్తున్నారట. ప్రియమైన మిత్రులు, తీసుకున్న మరొక చిన్న విరామం ఇంటినే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. రెస్టారెంట్లకు కెఫేలకు వెళ్లేది కేవలం తినడానికే అనుకుంటే పొరపాటునండి. అక్కడ వాతావరణం, సర్వింగ్ చేసే పద్ధతి, మరీ ముఖ్యంగా అక్కడ పొందే అనుభవం కోసం వెళ్లేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వైవిధ్యాన్ని కోరుకునే వారు రోజు రోజుకి అధికమవుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా రెస్టారెంట్లు భోజన ప్రియుల్ని ఆకర్షించడానికి సరికొత్త ఆలోచనలతో వినూత్నంగా ఏర్పడుతున్నాయి. ఇదే క్రమంలో కొన్ని సామాజిక స్పృహని కలిగిస్తుంటే మరికొన్ని క్రేజీ ఆలోచనతో ముందుకొస్తున్నాయి. అలా మన భారతదేశంలో గుర్తింపు పొందిన కొన్ని రెస్టారెంట్ల వివరాల్లోకి వెళ్తే, షీరోస్ హ్యాంగౌట్ కెఫే. ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్రాంతం ఆగ్రాలో ఉన్న ఈ కెఫేని యాసిడ్ దాడికి గురైన మహిళా బాధితులు నడుపుతున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ల శరీరంపై ఎన్ని మచ్చలున్నా మనోధైర్యం అనే సౌందర్యమే వాళ్ళేసే ప్రతి అడుగులో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి సాధికారత కోసమే షీరోస్ రూపొందింది. అంతేగాక ఇక్కడ సామాజిక అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహిస్తారు, కమ్యూనిటీ రేడియో నడుపుతారు, యాసిడ్ బాధితులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనకు పెడతారు. 2014లో ప్రారంభించిన ఈ కెఫే తాజ్ మహల్ కు సమీపాన ఉంటుంది. ఇక్కడ సేద తీరే వారు వారికి ఇష్టమైనన్ని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఉచిత వైఫై, లైబ్రరీ సదుపాయంతో పాటు ఆ మహిళల జీవిత కథలు కూడా ఎంతో అనుభవాన్ని పంచుతాయి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాసిడ్ దాడి బాధితులచే నడపబడుతున్న చైన్ కెఫే. లక్నో, ఉదయ్పూర్ లో కూడా వీటి అవుట్లెట్స్ ఉండటం గమనార్హం. కుంజుమ్ ట్రావెల్ కెఫే దూర ప్రయాణాలు చేసే యాత్రికులను ఉద్దేశించి ఏర్పాటు చేసింది కుంజుమ్ ట్రావెల్ కెఫే. దక్షిణ ఢిల్లీలోని హాజ్ ఖాస్ గ్రామంలో ఉన్న ఈ కెఫే ప్రయాణాలు చేయడంలో ఉండే రుచిని, ఉత్తేజాన్ని తెలియజేస్తుంది. ఈ కెఫేలోని గోడలపై ఉన్న చిత్రాలను చూసిన వారు వెంటనే బ్యాగ్స్ అద్దుకుని ప్రయాణానికి సిద్ధపడతారు అంటే అతిశయోక్తి కాదు. 2010లో ప్రారంభించిన ఈ కెఫేలో సుదూర ప్రయాణాలు చేసే యాత్రికులు పరిచయం అవుతారు. ప్రత్యక్షంగానే కాక సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది యాత్రికులని పరిచయం చేసుకోవచ్చు. యాత్రలకు సంబంధించిన పుస్తకాలు, లైవ్ మ్యూజిక్, ట్రావెలింగ్ లెక్చర్స్ తో ఎప్పుడు సందడిగా ఉండే ఈ కెఫేలో కూడా ఎవరికి ఇష్టమైనంత వారు చెల్లించవచ్చు. సేవా కెఫే బెంగళూరులో ఉండే ఈ రెస్టారెంట్ లో సేవలందించే వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారు. అంతేగాక ఇది పే ఫార్వర్డ్ ఆధారంగా నడుస్తుంది. ఇక్కడ మెన్యూ కార్డ్ లో ధరలు కనిపించవు. 0 రూపీస్ చూపించే బిల్లు పైన మీరు తిన్న భోజనం, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మీకు ఇచ్చిన బహుమతి. ఈ బహుమతిని ఇలాగే కొనసాగించడానికి మీ తర్వాత రాబోయే వారికి మీకు నచ్చినంత చెల్లించండి అని గమనిక మాత్రం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వారికి ఇష్టమైన వంటలు చేసి వడ్డించవచ్చు. ఇలాంటి కెఫేలు అహ్మదాబాద్, ముంబై, పూణెల్లోనూ ఉన్నాయి. ఈ సేవా కెఫే నుండి స్వచ్ఛంద సంస్థలకు కూడా భోజనాలు అందుతాయి. తర్వాత తీహార్ జైల్ ఫుడ్ కెఫే. ఢిల్లీలో ఉన్న ఈ క్యాంటీన్ ని ఖైదీలు నిర్వహిస్తున్నారు. తీహార్ జైలుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే దీన్ని తీహార్ జైల్లోని ఖైదీలకు పునరావాసం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలుగా గుర్తింపున్న ఈ జైల్లో జీవిస్తున్న వారికి తిరిగి మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన సామర్థ్యాన్ని కల్పించడమే ఈ క్యాంటీన్ లక్ష్యం. ఈ రెస్టారెంట్ లో పనిచేసే ఖైదీలకు కొన్ని అర్హతలున్నాయి. 12 ఏళ్ల జైలు జీవితం గడిపిన వారు, ఉన్నత పాఠశాల విద్య అభ్యసించిన వారు, మరో 2 సంవత్సరాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న వారిని ఇక్కడ పనిచేయడానికి అనుమతిస్తారు. పారిపోవడానికి ప్రయత్నించకుండా సైకిల్ పైన లేదా కాలినడకన వెళ్లి పనిచేయగలిగిన వారు, ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు నమ్ముతారో అలాంటి ఖైదీలు ఇక్కడ సేవలు అందిస్తారన్నమాట. పాపడా వడ రెస్టారెంట్ ఆకలితో అలమటించే వారికి పేదల కొరకు ఏర్పరిచిన ఉచిత కమ్యూనిటీ ఫ్రిడ్జ్. ఈ గివింగ్ ట్రీ పావడా వడా రెస్టారెంట్ దేశంలో ఆకలి బాధను తట్టుకోలేక చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో అలాంటి వారికి తిండి పెట్టాలి అనే సంకల్పంతో మినూ పౌలిన్ దీన్ని ప్రారంభించారు. కేరళలోని ఎర్నాకుళంలో ఈ చైన్ రెస్టారెంట్ కొనసాగుతోంది. 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్రిడ్జ్ ఒకటి ఇక్కడ ఉంటుంది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజు 50 భోజన పొట్లాలు ఫ్రిడ్జ్ లో ఉంచుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే తమకు ఎక్కువైన భోజనాన్ని ఈ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. అయితే వండిన తేదీని ప్యాకెట్ పై రాయాలి. అప్పుడు పదార్థం చెడిపోయే సమయానికి దాన్ని పారేస్తారు. ఆకతాయల నుండి రక్షణ కోసం సీసీ కెమెరాను కూడా అమర్చారు. ఇక్కడ రుచికరమైన కేరళ భోజనంతో పాటు సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. -6 డిగ్రీస్, ఇది కోల్కతాలో మొట్టమొదటి ఫ్రోజన్ బార్ అండ్ రెస్టారెంట్. గడ్డ కట్టేంత చలి అని అర్థం కదా ఫ్రోజన్ అంటే. దీనిలోకి అడుగు పెట్టాలి అంటే వెచ్చదనం ఇచ్చే బట్టలు గ్లౌజ్లు ధరించాలి. వాటిని రెస్టారెంట్ వాళ్ళే ఇస్తారనుకోండి, రెస్టారెంట్ లోపల నిర్మాణం అంతా గడ్డ కట్టిన ఐస్ తో ఉంటుంది. విశేషం ఏమిటంటే ఇక్కడ కస్టమర్లకు బహుమతిగా అందించే కాక్టైల్ మాక్టైల్స్ షాట్స్ తాగడానికి ఐస్ క్యూబ్స్ వాడకుండా ఐస్ గ్లాసుల్లోనే ఇస్తారు. ఇక్కడ శాకాహారం మాత్రమే ఉంటుంది. చక్కెల గింతల ఈ చలి రెస్టారెంట్ కొత్త అనుభూతిని కూడా ఇస్తుంది. నెక్స్ట్ డైలాగ్ ఇన్ ది డార్క్. బెంగళూరులోని ఈ రెస్టారెంట్ కు వెళ్లిన వారు జీవితంలో కొంత సమయం అంధులుగా ఉండే సరికొత్త అనుభూతి పొందవచ్చు. లోపలికి వెళ్లే ముందు మీ దగ్గరున్న మొబైల్ ఫోన్ వంటి లైట్ సౌకర్యం ఉన్న వస్తువుల్ని వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి. తిరిగి బయటకు వచ్చిన తర్వాత మీ వస్తువులు ఇచ్చేస్తారు. శాఖాహారం కావాలో మాంసాహారం కావాలో ముందే చెప్పాలి, ఎందుకంటే లోపల మీరు తినే వస్తువుని గుర్తించేటంత వెలుగు కూడా అక్కడ ఉండదు, పూర్తిగా చీకటి మాత్రమే కనిపిస్తుంది. కెఫే టోటో. అణగారిన నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే పనిచేసే చోటు ఈ ఫ్రెంచ్ రెస్టారెంట్. కోల్కతాలో ఉన్న టోటోకు కోల్కతా ఫ్రెంచ్ కాన్సులేట్ సహకారం అందిస్తోంది. టుమారోస్ ఫౌండేషన్ ఎన్జిఓ, లైఫ్ ప్రాజెక్ట్ ఫర్ యూత్ అనే ఫ్రెంచ్ ఎన్జిఓ కలిసి ఈ రెస్టారెంట్ ను నడుపుతున్నాయి. యూరప్ ఫుడ్ ని అందించే ఈ టోటో కెఫేలో పనిచేసే వారికి ఇది ఒక పాఠశాల. 18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వారికి వారానికి 5 రోజులు 3 భాగాలుగా విభజించిన 7 కోర్సు నేర్పుతారు. వంటతో పాటు ఇంగ్లీష్, ఐటీ నైపుణ్యాలు, కమ్యూనికేషన్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, సూక్ష్మ ఆర్థిక కార్యకలాపాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. భోజన ప్రియుల కోసం దీన్ని వారానికి 2 లేక 3 రోజులు మధ్యాహ్నం మాత్రమే తెరుస్తారు. హోమ్ డెలివరీ సేవల్ని కూడా అందిస్తారు. నేచర్ టాయిలెట్ కెఫే. అహ్మదాబాద్ లోని ఈ రెస్టారెంట్ భారతదేశంలో ఉన్న అద్భుతమైన రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది. అయితే పారిశుద్ధ్యం అంటే పడిచచ్చేవారు దీని పేరు వింటేనే హడలిపోతారు. ఈ అసాధారణ రెస్టారెంట్ లో 20 రకాల్లో లావెట్రీలు, యూరినల్స్, టేబుళ్ళు, కుర్చీలు ఉంటాయి. 1950 చేసిన వాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వైవిధ్యమైన రూపాలు కనిపిస్తాయి. తినడానికి లావెట్రీలపై కూర్చోవడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అక్కడ అందించే కొన్ని పాత్రలు కూడా అవే ఆకారంలో ఉండటం విశేషం. కానీ వీటిని ఆ విషయాలకి మాత్రం వాడరు, కేవలం టాయిలెట్ థీమ్ కోసమే అనమాట. అదే చెప్తారు కదండి, జీవకోరుచి పూరక బుద్ధి అని. సో ఆ టైప్ లో ఏదో ట్రై చేశారనమాట. నెక్స్ట్, చాలా మంది టీనేజ్ పిల్లలు పుస్తకాల బరువు మోస్తూను సరదాగా జీవితం గడిపేస్తూను చేస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. అంటే చాలా మంది అమ్మాయిలే ఉంటారు, అందులో ఒక అమ్మాయి అనమాట ఈ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సమాజంలో ఎలాంటి తప్పు తనకు ఎదురైనా దాని బండారం బయట పెట్టే వరకు వదిలిపెట్టదు. అందుకే ఇప్పటికే జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకుంది. అవేవో మామూలు అవార్డులు కావండి, ఏకంగా జాతీయ స్థాయి సాహస బాలల అవార్డులు. సామాజిక సేవ చేసినందుకు గాను ఈమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ గుర్తింపు అక్కడితో ఆగిపోలేదు. 18 వయసులోనే భారత ప్రభుత్వం ఈ టీనేజ్ సాహసిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేక పోలీసు అధికారినిగా నియమించే స్థాయికి తీసుకెళ్లింది. ఇంత ప్రత్యేకతని సంతరించుకున్న ఈమె పేరు నజియా ఖాన్. నజియా చేసిన సాహసం ఎందరో జీవితాన్ని కాపాడింది. తాను నివసించే మంటోలా అనే ప్రాంతంలో మాదక ద్రవ్యాల విక్రయం, జూదం విచ్చలవిడిగా పెరిగిపోవడం, దానివల్ల ఎందరో జీవితాలు నాశనం కావడం, చుట్టుపక్కల స్త్రీలకు రక్షణ లేకపోవడం గమనించింది. దాని పని పట్టాలి అని నిర్ణయించుకుంది. వాటిని నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేసింది. ఇంత సాహసం చేసే క్రమంలో నజియా ఎన్నో బెదిరింపులు ఎదుర్కొంది. ఆమెకే కాదు, ఆమె కుటుంబానికి బెదిరింపులు తప్పలేదు. అయినా భయపడకుండా అలా బెదిరించే వారిపై ధైర్యంగా వెళ్లి కేసులు పెట్టింది. అయితే వాటిలో చాలా కేసులు పట్టించుకోకుండా వదిలేశారు సంబంధిత అధికారులు. అయితే నజియా ఈసారి సోషల్ మీడియా సహకారంతో మరో అడుగు ముందుకేసింది. ఆగ్రాలో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల గురించి అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ట్వీట్ చేసింది. తర్వాత వాటిపై సమగ్ర పోలీసు దర్యాప్తు చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీని కారణంగా ప్రస్తుతం ఆగ్రాలోని చాలా ప్రదేశాల్లో ఈ మాదక ద్రవ్యాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇదంతా చేయడానికి కారణం ఆమె నివసించే ప్రాంతం సురక్షితంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే అంటుంది. అందుకుగాను భారత ప్రభుత్వం అందించే జాతీయ సాహస బాలల పురస్కారాన్ని నజియా సొంతం చేసుకుంది. నజియా ఈ విషయంలో మాత్రమే కాదు, 6 పాపాయి కిడ్నాప్ కేసులోనూ ఎంతో సాహసం చేసింది. దీనికి జాతీయ సాహస అవార్డుల్లో ప్రఖ్యాతి చెందిన భారత అవార్డును పొందింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 18 మంది బాలబాలికలు సాహస అవార్డులు అందుకోగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపికైన ఒకే ఒక్క వ్యక్తి నజియా. నజియా భారత అవార్డును ఈ ఏడాది జనవరిలో భారత ప్రధాని చేతుల మీదుగా అందుకుంది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాణి లక్ష్మీబాయి బ్రేవరీ అవార్డు అఖిలేష్ యాదవ్ చేతుల మీదుగా అందుకుంది. ప్రస్తుతం నజియా బిఏ 2వ సంవత్సరం చదువుతుంది. డిగ్రీ చదువు పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రావడంపై నజియా కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. దీనికి అంతటికీ కారణం నజియాలో ఉన్న సాహస గుణమే. తగిన ఉద్యోగం అందుతున్నందుకు గర్వపడుతూ దేశానికి మంచి జరగటానికి కృషి చేస్తాను అని చెబుతున్న నజియా నేటి తరానికి స్ఫూర్తి. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.